నమస్కారం. ఇవాళ మనం సౌందర్యలహరిలోని మహిం మూలాధారే అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని వివరించబోయే ముందర ఒకసారి ఆ శ్లోకాన్ని రాగయుక్తంగా పాడి మీకు వినిపిస్తాను. మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోబిభ్రూమధ్యే సకలమపి భిత్వాకులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని సాక్షాత్తు కుండలినీ శక్తిగా అభివర్ణిస్తున్నారు. ప్రతి మానవ దేహంలోనూ మూలాధార చక్రంలో కుండలినీ శక్తిగా కొలువై ఉన్నటువంటి ఆ అమ్మవారు సాధకుడు లేదా యోగి చేసేటటువంటి యోగ ప్రక్రియ వలన ఎప్పుడైతే జాగృతమవుతుందో, జాగృతమయ్యి మానవ దేహంలో ఉన్న మూలాధార చక్రం నుంచి మూలాధార మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలని భేదించి ఎప్పుడైతే ఆ కుండలినీ శక్తి సహస్రార కమలానికి చేరుకుంటుందో అప్పుడు యోగికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్న భావాన్ని ఈ శ్లోకంలో శ్రీ శంకరులు తెలియజేస్తున్నారు. అసలు ఈ కుండలినీ శక్తి అంటే ఏమిటి? ఈ కుండలినీ శక్తి యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా ఏ శాస్త్రంలో జరిగింది అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కుండలినీ శక్తి గురించి తెలుసుకోబోయే ముందర నేను మీకు మానవ దేహం యొక్క వైశిష్ట్యం, అదేవిధంగా మానవుడి బుద్ధి యొక్క తీక్ష్ణత, సునిశిత తత్వం వీటి గురించి ఒకసారి మీ ముందర ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను. మానవుడు బుద్ధిజీవి, అతడు సంఘజీవి. వేలాది సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతూ, దాదాపుగా ప్రకృతితోటి తలపడుతూ ప్రకృతి మీద జయాన్ని సంపాదించాలన్న ఉద్దేశం ఉందా అన్నట్లుగా తన జీవితాన్ని ఆధునిక సౌకర్యాలతోటి మలుచుకోవటానికి సాంకేతిక అభివృద్ధిని చేస్తూ ఎన్నో రకాలైనటువంటి నాగరికతలను నిర్మించాడు మానవుడు తన బుద్ధిశక్తితోటి. బుద్ధేహే తత్వ పక్షపాతిత్వ నియమాత్ అన్న ఒక సూత్రం ఉంది. అంటే బుద్ధికి ఎప్పుడూ కూడా తత్వం వైపు ఒరిగేటటువంటి లక్షణం ఉందిట. దానికి అర్థం ఏమిటంటే మనిషి తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధిస్తున్నప్పటికీ కూడా తన జీవితాన్ని సుఖమయం చేసుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి సాధనాలని సమకూర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనిషి ఎప్పుడు ఏం చేస్తాడంటే ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, నా జీవితం ఎటువైపు వెళ్తోంది అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచన వల్లనే స్థూలంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు యొక్క రహస్యాలని ఛేదించడానికి మనిషి ఎప్పుడూ తపన పడుతూనే ఉంటాడు, ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రకృతిలో ఉన్నటువంటి మౌలికమైన సూత్రాలు ఏమిటి, ప్రకృతి పనిచేస్తున్న తీరు ఏమిటి, ఈ జీవితం కొనసాగడానికి ఆధారంగా ఏదైనా ఒక సూత్రం ఉందా, ఈ విధంగా మనిషి ఎప్పుడు తార్కికంగా బుద్ధిపరంగా ఆలోచిస్తూ తన జీవితం యొక్క రహస్యాన్ని కనుగొనడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనిషి యొక్క బుద్ధి అంత పదునైనది, అది ఒక కత్తి లాంటిది. కత్తికి రెండు వైపులా పదునున్నట్లు ఏ విధంగానైనా ఈ బుద్ధిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన ఇంద్రియాలకి తానే లోబడిపోతూ ఇంద్రియ సుఖాలనే ఇంకా అనుభవించాలి అని ప్రయత్నం చేస్తూ ఒకవైపుని తన వినాశానికే తన బుద్ధిని ఉపయోగించుకోనవచ్చు, అదేవిధంగా ఒక చక్కటి క్రమశిక్షణని అలవాటు చేసుకుని ఈ జీవితం యొక్క పరమార్థాన్ని కనుగొనడానికి ఈ బుద్ధి యొక్క శక్తిని వాడవచ్చు. ఆ విధంగా మానవుని యొక్క బుద్ధి ఉంది. అయితే మనిషి బుద్ధికే కాదు, మానవ దేహానికి కూడా ఎంతో విలువ ఉంది, ఎంతో వైశిష్ట్యం ఉంది. ఒకవేళ మనం భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్త జీవజాలాన్ని, జంతుజాలాన్ని పరిశీలించినట్లయితే అన్ని రకాల జీవజాతుల్లోనూ మానవ దేహమే చాలా విశిష్టమైనది. మానవ దేహం యొక్క తీరుతిన్నులు చాలా సంక్లిష్టమైనవి. ఒక రకంగా చెప్పాలంటే మానవ దేహం ఒక అద్భుతమైన యంత్రం. మానవ దేహం పనిచేసేటటువంటి తీరుని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, ఊపిరితిత్తులైతే లేదా గుండె లేదా జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ, మెదడు, ఇవన్నీ కూడా పనిచేసేటటువంటి తీరు చాలా అద్భుతమైనది. ఈ మానవ దేహాన్ని ఆధునిక వైద్యులు ఎంతో బాగా అధ్యయనం చేశారు. ఎక్కడైనా సరే మానవ దేహంలో ఏ లోటుపాట్లు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వాటన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ఎన్నో రకాలైనటువంటి వైద్య సదుపాయాలు ఈనాటి మానవ జీవితంలో అందుపరచబడి ఉన్నాయి. అయితే మానవ దేహం ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం కేవలం రక్తం, మాంసం, ఇంకా తదితరమైనటువంటి అవయవాల యొక్క పొందిక మాత్రమే. కానీ ఈ ఆధునిక వైద్య శాస్త్రానికి కూడా అందనటువంటి కొన్ని రహస్యాలని, కొన్ని అద్భుతాలని ఆవిష్కరిస్తోంది యోగశాస్త్రం లేదా యోగ దర్శనం. పతంజలి మహర్షి చేత విరచితమైనటువంటి యోగ దర్శనంలో మొట్టమొదటిసారిగా మానవ దేహంలో ఉన్నటువంటి 6 చక్రాల గురించి, సహస్రార కమలం గురించి విశదీకరింపబడి ఉంది. ఈ 6 చక్రాలతోటి ముడిపడి ఉన్నదే కుండలిని శక్తి. అది ఏ విధంగానో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. మానవ దేహంలో ఉన్నటువంటి వెన్నెముకని ఆధారంగా చేసుకుని 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలు శక్తి వలయాలు మాత్రమే. అంటే ఇవి సూక్ష్మంగా ఉన్నాయి తప్ప మానవ దేహంలో స్థూలంగా చర్మచక్షువులకి కనిపించే విధంగా లేవు. కాబట్టి ఒకవేళ మానవ దేహాన్ని కోసి ఈ 6 చక్రాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికి చూస్తే అవి ఏమాత్రం కనిపించవు. ఏ విధంగానైతే ప్రతి పదార్థానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాణువులు ఏ విధంగా మనకి కంటికి కనిపించవో, అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి, సౌరశక్తి ఇలా తదితరమైనటువంటి శక్తులు ఏ విధంగానైతే కంటికి కనిపించవో, అదేవిధంగా మానవ దేహంలో ఈ సున్నితమైనటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో, మానవ దేహంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకి మూలంగా, ఆధారభూతంగా ఉన్నటువంటి ఈ 6 చక్రాలు కంటికి కనిపించేవి కావు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క దేహంలోనూ ఈ 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాల్లో మొట్టమొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిదురిస్తూ ఉంటుందిట. అంటే జాగృతం కాకుండా, చైతన్యవంతం కాకుండా అది సుషుప్తి అవస్థలో ఉన్నట్లుగా ఈ కుండలిని శక్తి ఉంటుంది అని యోగ దర్శనం పేర్కొంటోంది. మూలాధార చక్రం వెన్నెముకకి క్రింది భాగంలో ఉంటుంది. ఇది భూతత్వంతో, భూమి యొక్క తత్వంతో కూడుకొని ఉంటుంది. మూలాధార చక్రానికి కొద్దిగా పైన, అంటే నాభిస్థానానికి 4 అంగుళాల క్రిందన మణిపూర చక్రం ఉంది. ఈ మణిపూర చక్రం జలతత్వంతో కూడుకొని ఉంటుంది. ఎందుచేతనంటే శరీరం, ప్రతి శరీరం కూడా పంచభూతాత్మకం. పంచభూతాలు అంటే పృథివ్యప్ తేజో వాయుడు ఆకాశాలు. పృథివీ అంటే భూమి, అప్ అంటే జలము, తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, అలాగే పృథివ్యప్ తేజో వాయు ఆకాశము. ఈ విధంగా పంచభూతాలతోటి నిర్మించబడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి మొదటి 5 చక్రాలు కూడా పంచభూత తత్వాలతోటి కూడి ఉన్నాయి. కాబట్టి మూలాధారము భూమి యొక్క తత్వంతో నిండి ఉండగా, మూలాధారానికి పైన ఉన్నటువంటి మణిపూరము జలతత్వంతో ఆవరించబడి ఉంది. దానికంటే పైన ఉన్నటువంటి స్వాధిష్ఠాన చక్రం ఏదైతే ఉందో అది అగ్నితత్వంతో కూడుకొని ఉంది. దానికంటే పైన ఉన్నటువంటి అనాహత చక్రం, ఇది హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయుతత్వంతో నిర్మించబడి ఉంటుంది, వాయుతత్వంతో కూడుకొని ఉంటుంది. దానికంటే పైన ఉన్నటువంటి విశుద్ధ చక్రం, అది కంఠస్థానంలో ఉంటుంది. అది ఆకాశతత్వంతో కూడుకొని ఉంటుంది. దానికంటే పైన ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యన ఉంటుంది. అది మనోతత్వంతో నిర్మించబడి ఉంటుంది. ఇక శిరస్థానంలో ఉన్నటువంటి సహస్రార చక్రం లేదా సహస్రార కమలం, ఇది అత్యున్నతమైనటువంటి చక్రం. ఇలాగా 6 చక్రాలు, శిరస్థానంలో ఉన్నటువంటి సహస్రార పద్మము లేదా సహస్రార చక్రము, ఇవి యోగదర్శనంలో, యోగశాస్త్రంలో చాలా విపులంగా వర్ణించబడి ఉన్నాయి. అయితే వీటి యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఎప్పుడైతే సాధకుడు లేదా యోగి గురూపదేశంతో కొన్ని నియమాలను పాటిస్తూ, బాహ్య శౌచాన్ని అంతర శౌచాన్ని పాటిస్తూ, మనస్సుని శుద్ధంగా ఉంచుకొని, ఎప్పుడైతే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి, ఆ జాగృతమైనటువంటి అంటే చైతన్యవంతమైనటువంటి కుండలిని శక్తి ఎప్పుడైతే ఆ మూలాధారాన్ని భేదించుకుని క్రమంగా మణిపూర చక్రాన్ని, అటు పిమ్మట స్వాధిష్టాన చక్రాన్ని, ఆ తర్వాత అనాహత చక్రాన్ని, ఆ తర్వాత విశుద్ధ ఆజ్ఞాచక్రాల్ని క్రమంగా భేదిస్తూ చైతన్యవంతమైనటువంటి ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే సహస్రార చక్రాన్ని చేరుకుంటుందో లేదా సహస్రార కమలాన్ని చేరుకుంటుందో, అప్పుడు యోగికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఎందుకంటే ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే సహస్రార కమలాన్ని చేరుతుందో, అప్పుడు యోగి యొక్క శరీరం మొత్తం కూడా, యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు, 72,000 నాడులు ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి అమృతం మొత్తం శరీరం అంతా స్రవించడం ద్వారా ఆ యోగికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆ యోగి నిర్వికల్ప సమాధిని పొందుతాడు అని యోగదర్శనంలో వ్రాయబడి ఉంది, విశదీకరించబడి ఉంది. దీనిని తెలియజేస్తూ ఈ శ్లోకంలో శంకరులు, ఆ కుండలిని శక్తిని సాక్షాత్తు ఏ యోగి అయితే అమ్మవారిగా భావిస్తాడో, లలితాంబికగా ఆ కుండలిని శక్తిని ధ్యానించి భక్తితోటి యోగానుసంధానంగా అంటే యోగ ప్రక్రియ ద్వారా అమ్మవారి పట్ల భక్తితో కూడా ఏ యోగి అయితే ప్రాణాయామాన్ని చేస్తూ కుండలిని శక్తిని జాగృతం చేయగలడో, అట్టి యోగికి మెల్లిమెల్లిగా ఆ కుండలిని శక్తి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ చివరికి సహస్రార కమలంలో చేరి, ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి అమృతం యోగి యొక్క శరీరంలో స్రవించడం ద్వారా ఆ యోగి యొక్క నాడులన్నీ ఆ అమృతంతో తడపబడటం ద్వారా, నిండడం ద్వారా ఆ యోగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడని చెప్పడమే ఈ శ్లోకం యొక్క ఆంతర్యం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏమిటంటే, కుండలిని శక్తి మూలాధారాన్ని క్రమంగా మూలాధారం, మణిపూరం, స్వాధిష్ఠానం, అనాహతం, విశుద్ధ ఆజ్ఞాచక్రాల్ని మెల్లిమెల్లిగా క్రమక్రమంగా భేదిస్తూ సహస్రారాన్ని చేరుకుని, అక్కడి నుంచి మళ్ళీ క్రిందకి వచ్చి మళ్ళీ అన్ని చక్రాలని దాటుకుంటూ మూలాధారానికి రావాలి. ఇలా ఒక సర్కిల్ కంప్లీట్ అయినట్లుగా జరిగిన నాడే ఆ యోగి పరిపూర్ణంగా నిర్వికల్ప సమాధిలో కుదురుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు అని యోగశాస్త్రంలో తెలియచేయబడుతోంది. అదేవిధంగా శంకర్లు అందుకునే ఈ తర్వాత శ్లోకంలో మహీం మూలాధారే అన్న శ్లోకానికి తర్వాత ఉన్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో సుధాధారాసారై చరణయుగళాంతర్బిగళితై అన్న శ్లోకం ద్వారా కుండలిని శక్తి మళ్ళీ పైనుంచి కింద దాకా రావటాన్ని సూచిస్తూ ఉన్నారు. ఇవాళ మనం సౌందర్యలహరిలోని మహీం మూలాధారే అన్న శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో నేను కుండలిని శక్తి యొక్క వర్ణన ఏ విధంగా ఉంటుంది, యోగశాస్త్రంలో కుండలిని శక్తిని ఏ విధంగా వర్ణించారు అన్న విషయాన్ని ప్రస్తుతించి ఉన్నాను. ఎందుచేతనంటే సౌందర్యలహరిలోని ఈ రెండు శ్లోకాలు, మహీం మూలాధారి అన్న శ్లోకము మరియు సుధాధారాసారై చరణయుగళాంతర్బిగళితై అన్న ఈ రెండు శ్లోకాల్లోనూ కుండలిని శక్తి యొక్క ప్రసారం మూలాధారం నుంచి సహస్రార కమలం దాకా, మళ్ళీ సహస్రార కమలం నుంచి మూలాధారం దాకా ఏ విధంగా ఉంటుందో అన్న విషయం వర్ణించబడింది. అయితే యోగదర్శనంలో ఒక యోగి అష్టాంగ యోగ మార్గంలో అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు ఈ అష్టాంగ యోగ మార్గం ద్వారా మోక్షాన్ని ఎలా పొందగలడో పతంజలి మహర్షి వివరించి ఉన్నారు. అందులో కుండలిని శక్తిని జాగృతం చేయటానికి గురూపదిష్టమైనటువంటి విధానాలలో యోగి ఎప్పుడైతే ధ్యాన నిమగ్నుడై ఉంటాడో అప్పుడు అతడి మూలాధార చక్రంలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమై సహస్రార కమలం దాకా చేరుకున్నప్పుడు అక్కడ అమృత స్వరూపుడైనటువంటి చంద్రుడు అమృత ధారల్ని చిలికించగా ఆ యోగి యొక్క శరీరం సమస్తం, ఆ యోగి శరీరం యొక్క సమస్త నాడులు ఆ అమృతంతో నిండి అతడు నిర్వికల్ప సమాధిని పొందుతాడు. అదేవిధంగా సహస్రార కమలం నుంచి తిరిగి ఆ కుండలిని శక్తి మూలాధార చక్రానికి చేరుకుని అక్కడ శాంతమవుతుంది అని యోగదర్శనంలో ఉంది. అయితే యోగదర్శనంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఎందుకు శంకరులు సౌందర్యలహరిలో ప్రస్తుతించారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ప్రతి మనిషి దేహంలోనూ మూలాధారం, మణిపూరం, స్వాధిష్ఠానం, అనాహతం, విశుద్ధ ఆజ్ఞా చక్రాలు ఆరు చక్రాలు ఉన్నాయి. వెన్నెముకని ఆధారంగా చేసుకుని విసర్జకావయము మొదలుగా కనుబొమ్మల మధ్యగా అంటే మూలాధారం వెన్నెముకకి అట్టడుగు భాగాన్ని ఉంటుంది, అక్కడి నుంచి మొదలెట్టి పైదాకా అంటే కనుబొమ్మల మధ్య దాకా ఆరు చక్రాలు ఉన్నాయి. ఈ ఆరు చక్రాలు శక్తి వలయాలు అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ శంకరులు ఏంటంటున్నారంటే మహీం మూలాధారే మూలాధార చక్రంలో ఉన్నటువంటి మహీం భూతత్వాన్ని, మహీం మూలాధారే కమపి మణిపూరే మణిపూరంలో ఉన్నటువంటి మణిపూర చక్రంలో ఉన్నటువంటి జలతత్వాన్ని, స్థితం స్వాధిష్ఠానే హుతవహం స్వాధిష్ఠానే స్థితం హుతవహం అంటే స్వాధిష్ఠాన చక్రంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని, అదేవిధంగా హృది మరుతం హృద్ స్థానంలో ఉన్నటువంటి హృదయస్థానంలో ఉన్నటువంటి మరుత్తుని అంటే వాయుతత్వాన్ని, హృదయస్థానంలో ఉండే చక్రం పేరు అనాహతం, ఆ అనాహత చక్రం వాయుతత్వం తోటి నిండి ఉంటుంది ఆ చక్రాన్ని, అలాగే హృది మరుతం ఆకాశం ఉపరి దానికంటే పైన ఉన్నటువంటి ఆకాశతత్వంతో నిండి ఉన్నటువంటి విశుద్ధ చక్రాన్ని, హృది మరుతం ఆకాశం ఉపరి మనోపి భ్రూమధ్యే అదేవిధంగా భ్రూమధ్యే కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి మనస్సుని అంటే మనస్సు యొక్క తత్వంతో కూడినటువంటి ఆజ్ఞాచక్రాన్ని, మనోపి భ్రూమధ్యే సకలం అపి భిత్వా ఈ అన్ని చక్రాలని భేదించి అనగా యోగి ఎప్పుడైతే తన ప్రాణాయామంతో తన యోగశక్తితోటి ధ్యానమగ్నుడైనటువంటి యోగి ఎప్పుడైతే
కుండలిని శక్తిని జాగృతం చేస్తాడో, కుండలిని శక్తి ఉండేది మూలాధారంలో. అది ఏ విధంగా ఉంటుంది అంటే స్వప్న నిద్రావస్థలో ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఉంటుంది. అటువంటి కుండలిని శక్తిని యోగి జాగృతం చేసినప్పుడు ఈ ఆరు చక్రాలని భేదించుకుని ఆ కుండలిని శక్తి ప్రసరిస్తుంది. ఆ ప్రసరించినటువంటి కుండలిని శక్తి సహస్రార కమలంలో చేరుతుంది. అయితే ఇక్కడ అదే విషయాన్ని శంకరులు ఏ విధంగా ప్రస్తావిస్తున్నారంటే, అమ్మా, యోగి దేహంలో మూలాధార చక్రంలో సుషుప్త్యవస్థలో ఉన్నటువంటి నువ్వు మెల్లిగా క్రమంగా ఈ చక్రాలన్నింటినీ భేదించి నువ్వు సహస్రారే పద్మే సహస్రార కమలంలో పత్యా రహసి విహరసే, పత్యాసహ రహసి విహరసే, నువ్వు నీ పతితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు. అంటే నిజంగా అమ్మవారు యోగి దేహంలో పతితోటి కూడి విహరిస్తోంది అని మనం అక్షరశ అర్థాన్ని కాకుండా ఇక్కడ ప్రాతిబింబికంగా అంటే ఒక సింబాలిక్గా ఈ విషయాన్ని చెప్పారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారు కుండలిని శక్తి స్వరూపంలో ఉండి, కుండలిని శక్తి రూపంలో ఉండి మూలాధారం నుంచి పైకి ఎగబ్రాకి సహస్రార కమలంలో పతితోటి కూడి విహరించడం అంటే అర్థం ఏమిటి? దీనిని మనం అర్థం చేసుకోవటానికి ఈ శ్లోకం యొక్క ముందు శ్లోకాన్ని మనం చూడాలి. అక్కడ ఏముందంటే, పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అని ఉంది. అంటే కేవలం కొంతమంది కతిచన ధన్యా, కేవలం కొంతమంది ధన్యులు మాత్రమే చిదానందలహరీం త్వాం, చిదానందలహరి స్వరూపునివైనటువంటి నిన్ను పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడి యొక్క పర్యంకమునే నిలయముగా కలిగినటువంటి, లేదా పరమశివుడు పర్యంకముగా మారినప్పుడు ఆయనని అధిష్ఠించి ఉన్నటువంటి చిదానంద స్వరూపునివైనటువంటి నిన్ను కేవలం కొంతమంది మాత్రమే ధన్యులు, కొంతమంది ధన్యులు మాత్రమే భజిస్తున్నారు అని ముందు శ్లోకంలో ఉంది. అంటే అమ్మవారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నో రూపాలతోటి, ఎన్నో నామాలతోటి అమ్మవారు కీర్తింపబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆవిడ్ని యోగస్వరూపిణిగా వర్ణిస్తూ ఉన్నప్పుడు శంకరులు మున్ముందు శ్లోకంలో చిదానందలహరి అని ఆవిడ్ని సంబోధించారు. అంతేకాకుండా పరమశివ పర్యంక నిలయాం త్వాం కతిజన ధన్యాహ భజంతి అని కూడా వర్ణించారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పరమశివుడు పర్యంక స్వరూపుడై ఉన్నాడు. పర్యంకం అంటే పరుపు లేదా చాప అని అర్థం చేసుకోవచ్చు. చాప లేదా పరుపు కదలక మెదలక ఉంటుంది. పరమశివుడు కూడా సత్స్వరూపుడు కాబట్టి, సత్ అంటే అర్థం ఏమిటంటే ఉనికి అని అర్థం. అంటే ఏది ఉంటుందో దానినే సత్ అన్నారు. ఆ ఉంటున్నది ఏదైతే ఉందో, అంటే ద అల్టిమేట్ ఎగ్జిస్టింగ్ రియాలిటీ ఏదైతే ఉందో, దానికి కదలిక అన్నది ఉండదు, దానికి రూపం అన్నది ఉండదు, ఎలాంటి గుణాలు దానికి లేవు, అది కేవలం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మాత్రమే. కాబట్టి ఇక్కడ పరమశివుడు కూడా ఆ స్వరూపంలో ఉన్నాడు. కాబట్టి సత్స్వరూపుడిగా ఉన్నటువంటి పరమశివుణ్ణే పర్యంకముగా కలిగి ఉంది అమ్మవారు. అంటే అర్థం ఏమిటి? చిదానందలహరిగా ఉంది. అంటే అమ్మవారి స్వరూపం అక్కడ ఆవిడికి ఒక దేహం ఉన్నట్టు కాదు, ఒక రూపం ఉన్నట్టు కాదు, ఆవిడ కూడా చిత్ స్వరూపిణిగా, ఆనంద స్వరూపిణిగా ఉంది. చిత్ అంటే అర్థం ఏమిటి? తెలివి అని అర్థం. ఆనందం అంటే భౌతికమైనటువంటి ఆనందం మాత్రం కాదు. ఆనందం అంటే ఏంటంటే అది ఒక శాంతమైనటువంటి, ఆనందమైనటువంటి ఒక సుఖస్వరూపం అని అర్థం. భౌతికమైనటువంటి సుఖాలతోటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆనంద స్వరూపం అని అర్థం. కాబట్టి అమ్మవారు, పరమశివుడు ఇద్దరూ ఒకటే స్వరూపం. కానీ ఎప్పుడైతే సత్ అన్నది చిత్తుగా, ఆనందంగా పరిణమిస్తుందో, తెలుస్తుందో, అప్పుడు ఆ శక్తిని మనం అమ్మవారిగా భావించవచ్చు అని ఆ శ్లోకంలో మనకి తెలుస్తోంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరీం అన్న శ్లోకంలో అమ్మవారు పరమశివుడు ఇద్దరూ ఒకటే. ఇద్దరిని కలిపితే అదే పరబ్రహ్మస్వరూపము, అదే సచ్చిదానంద స్వరూపము అన్న విషయం మనకి అవగాహనలోకి వస్తోంది. కాబట్టి మళ్ళీ అదే విషయాన్ని మరొక రకంగా శంకరులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఏ విధంగా అంటే, చిదానందలహరిగా ఉన్నటువంటి ఏ అమ్మవారైతే ఉందో ఆ అమ్మవారు, ఆ లలితాంబిక ప్రతి మనిషి దేహంలోనూ మూలాధారంలో, మూలాధార చక్రంలో, సుషుప్తి అవస్థలో కుండలిని శక్తిగా ఉంది. ఆ కుండలిని శక్తిని ఎప్పుడైతే యోగి గురూపదిష్టమైనటువంటి ప్రాణాయామ పద్ధతుల ప్రకారం, పద్ధతులతోటి ఎప్పుడైతే దానిని జాగృతం చేస్తారో, ఆ చిదానందలహరి మెల్లిగా మెల్లిగా మూలాధారాన్ని, అదేవిధంగా మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలని భేదించి ఎప్పుడైతే సహస్రార కమలంలోకి ప్రవేశిస్తుందో, అక్కడ ఉన్నటువంటి పరమశివుడు సత్స్వరూపుడితోటి కలిసి ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణిగా అక్కడ ప్రకాశిస్తుంది. అంటే యోగికి ఎప్పుడైతే కుండలిని శక్తి సహస్రారంలో ప్రవేశిస్తుందో అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఎందుకంటే చిదానంద రూపంగా ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి అక్కడికి వెళ్ళి సత్స్వరూపంతో మమేకమైపోవటం వలన యోగికి అక్కడ ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ కుండలిని శక్తి క్రమంగా ఈ ఆరు చక్రాలని దాటుకుంటూ తిరిగి మూలాధార చక్రంలోకి వచ్చి సుషుప్తి అవస్థలో మళ్ళీ నిద్రిస్తుంది అని ఈ శ్లోకం యొక్క భావం, ఈ రెండు శ్లోకాల యొక్క భావం. కాబట్టి ఈ రెండు శ్లోకాలని ఒకసారి మళ్ళీ నేను మీకు పాడి వినిపిస్తాను.
మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సుధాధారాసారైః చరణయుగళాంతర్విగణితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభం అధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి.
అద్భుతమైనటువంటి ఈ రెండు శ్లోకాలని మీరు అర్థంతో సహా అనుసంధానం చేసుకుంటూ యోగశక్తిగా, యోగ మాయగా, కుండలిని శక్తిగా ప్రతి మనిషి దేహంలోనూ ఉన్నటువంటి ఆ అమ్మవారికి తిరిగి తిరిగి మరల మరల నమస్కరిస్తూ మీ అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని మీరు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.